சதாசிவசமாரம்ஹாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம்.
உபனிஷத்து பூர்த்தி செய்தாம். பகவத்கீத நூத்தன அத்தியாயம்லோ பிரவேசிஸ்துன்னோம். பதவ அத்தியாயம் விபூதி யோகம். 9 அத்தியாயாலு பூர்த்தி செய்தாமంటే பகவத்கீத சகம் பூர்த்தி செய்தாமని அர்த்தம். ఈ రెండవ కోర్సులో మనం 9 అధ్యాయాలు పూర్తి చేశాం, సగం విజయాన్ని సాధించినట్టే. ఈ 7 అధ్యాయాల నుంచి 8, 9, 10, 11, 12 6 అధ్యాయాలు మధ్యమ షట్కం అంటారు అని మనం తెలుసుకున్నాం. మొదటి 6 అధ్యాయాలు ప్రథమ షట్కం అని తెలుసుకున్నాం. మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాలు మధ్యమ షట్కం, ద్వితీయ షట్కం. షట్కం అంటే 6 అధ్యాయాలు కదా. చివరి 6 అధ్యాయాలు చరమ షట్కం అన్నాం, చరమ షట్కం. ఈ మధ్యమ షట్కంలో ఏం విషయాన్ని మనం తెలుసుకుంటున్నామంటే ఈశ్వర స్వరూపాన్ని గురించి తెలుసుకుంటున్నాం. మహావాక్య దృష్టితో చూస్తే తత్పద విచార అన్న, ఈశ్వర స్వరూపం ఏమిటి, 3 విషయాలు మనకు. ఆ ఈశ్వరుడు ఎవరు, భగవంతుడు ఎవరు, అసలు నేనెవరిని, నాకు ఈ భగవంతుడికి ఏంటి సంబంధం, ఈ ప్రపంచానికి నాకు ఏమిటి సంబంధం, ఈ ప్రపంచానికి ఈశ్వరుడికి ఏమిటి సంబంధం, ఈ 3 త్రికోణం. నేనున్నాను ఇక్కడ, నా ముందు ప్రపంచం ఉంది, ఈ ప్రపంచాన్ని నేను సృష్టి చేయలేదు, దీన్ని ఎవరో సృష్టి చేశారు, ఆయన్ని దేవుడు అన్నాం, భగవంతుడు అన్నాం. అసలు ఆ సృష్టికర్తకి, ఈ సృష్టి చేయబడిన ప్రపంచానికి, ఈ ప్రపంచాన్ని చూస్తూ అనుభవిస్తున్న నాకు, ఈ 3 మధ్యలో ఏమైనా కనెక్షన్ ఉన్నదా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఏమైనా సంబంధం ఉంటే ఆ సంబంధం ఏమిటి, ఎలాంటి సంబంధం తెలుసుకోవాలంటే మనం ఈ జీవుడిని గురించి తెలుసుకున్నాం. జీవుడు ఆత్మస్వరూపం అని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈశ్వరుడు కూడా పరమాత్మ స్వరూపం, ఆత్మస్వరూపమే అని తెలియజేస్తున్నది ఈ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. ఏమని చెప్పారు, 3 విషయాలు. ముందుగా మనం ఇంతవరకు 7, 8 అధ్యాయాల్లో, 9 అధ్యాయాల్లో తెలుసుకున్న విషయాలు ఏంటంటే, భగవంతుడు ఈ జగత్తుకి సృష్టికర్త, మొదటి పాయింట్. ఆయన ఈ సృష్టి చేశాడు అన్నాం, అంటే ఆయన కారణం. ఆయన ఈ సృష్టి చేశాడు అంటే వెంటనే మనం కంసాలివాడు బంగారంతో ఆభరణాలు చేశాడు, కుమ్మరివాడు మట్టితో కొండలు చేశాడు, వడ్రంగివాడు చెక్కతో ఈ చెక్క సామాన్లన్నీ చేశాడు, అవే గుర్తుకొస్తాయి కదా మనకు. ఆ గుర్తుకొచ్చినప్పుడు వెంటనే భగవంతుడు కూడా ఈ సృష్టి చేశాడు. నెక్స్ట్ ప్రశ్న ఏంటి, దేనితో చేశాడు అంటే అక్కడ మాత్రం మనకు గొంతులు వెలక్కాయ పడుతుంది. దేనితో చేశాడు అంటే కుమ్మరివాడిలాగా, కంసాలివాడిలాగా, వడ్రంగివాడిలాగా ఉపాదాన కారణం కోసం బయటికి వెళ్ళలే. ఆయన బయటికి వెళ్ళడానికి, తెచ్చుకోవడానికి ఏమి లేదు, ఇంకా సృష్టి చేయలే, సృష్టి లేదు. అప్పుడు దేనికోసం బయటికి వెళ్తాడు ఆయన, ఎలా వెళ్తాడు అసలు. కనుక ఇక్కడ ఏదో కొంచెం తిరకాసు ఉన్నది. అప్పుడు మనకు శాస్త్రమే ప్రమాణం. శాస్త్రం చెప్తుంది భగవంతుడు ఉపాదాన కారణం కోసం, కుమ్మరివాడు మట్టి కోసం వెళ్ళినట్లుగా, కంసానివాడు బంగారం కోసం వెళ్ళినట్లుగా, వడ్రంగివాడు చెక్క కోసం వెళ్ళినట్లుగా భగవంతుడు వెళ్ళక్కర్లేదు బయటకు. మరి దేంతో చేశాడు అంటే ఆయన యొక్క మాయాశక్తితో ఆయనే ఈ సృష్టిగా కనపడుతున్నాడు అన్నారు. ఆయనే ఈ సృష్టిగా మారాడు, ఆయనే నిమిత్త కారణం, ఇంటెలిజెంట్ కాజ్, కంసానివాడిలాగా ఆయనే ఉపాదాన కారణం. ఆయనలో ఉన్నట్టు మాయాశక్తే ఉపాదాన కారణం, మెటీరియల్. ఆ మెటీరియల్ పెట్టుకొని తనలో ఉన్న మాయాశక్తి ద్వారానే తానే వ్యక్తమైనాడు. కొని ఇలా చెప్పచ్చు కదండి, ఆయన మాయాశక్తి ద్వారా, ఆయన నిమిత్త కారణంగా అక్కడ ఉండి మాయాశక్తి ద్వారా ఈ ప్రపంచాన్నంతా సృష్టించాడు, అప్పుడు చెప్పచ్చు కదా, బాగుంటుంది కదా అని సందేహం వస్తుంది మనకు. ఏమని కొంచెం విడమరిచి చెప్తాను. ఇప్పుడు కంసాలి వాడు బంగారంతో ఆభరణాలు చేశాడు, మనకిచ్చాడు. కంసాలి వాడు ఆయన అక్కడ ఉన్నాడు, మనకు ఆభరణాలు వచ్చినాయి. కుండలు చేసేవాడు మట్టితో కుండ చేశాడు, మనకు కుండనిచ్చాడు, ఆయన మాత్రం వేరే చోట ఉన్నాడు. వడ్రంగి వాడు ఫర్నిచర్ చేశాడు, మనకిచ్చాడు, ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు. అట్లాగే మాయతో భగవంతుడు సృష్టి చేసి ప్రపంచాన్ని ఇచ్చి ఆయన అక్కడ ఉండొచ్చు కదా వేరే ఇంకో చోట అని సందేహం వచ్చింది అనుకోండి, ఒకవేళ వచ్చిందే అనుకోండి, అప్పుడేం చెప్తాను తెలుసా, కంసాలి వాడి కంటే బంగారం వేరేగా ఉండగలదు, అందుకని ఆభరణాలు నీ ఇంట్లోనే ఉంటాయి, కంసాలి వాడు అక్కడ ఉన్నా కూడా. కుమ్మరి వాడి కంటే కుండలు చేసేవాడు కుమ్మరి వాడి కంటే మట్టి వేరు కనుక ఆ మట్టి కుండలు పాత్రలన్నీ నీ ఇంట్లో ఉంటాయి, కుమ్మరి వాడు లేకపోయినా. ఈ పాయింట్ ఎప్పుడు చెప్పలే. అదేవిధంగా వడ్రంగి వాడు చెక్కతో ఆ సామాన్లు చేసి మనకి ఇచ్చేసిన తర్వాత వాడు లేకపోయినా మన ఇంట్లో మన బంచి టేబుల్ అన్నీ ఉంటాయి, ఉంటాయా లేదా? మన మెడలో బంగారం గురుసులు ఉన్నాయా లేదా? కంసాలి వాడు లేకపోయినా అవి మాత్రం స్టాండర్డ్గా ఉన్నాయి. కానీ భగవంతుడి విషయంలో మాయ భగవంతుడి కంటే, నిమిత్త కారణ రూపుడైన భగవంతుడి కంటే వేరేగా ఉండలేదు, దానికి ఉనికి లేదు, ఆయనతోనే ఉండాలి, అది వేరేగా ఉండలేదు. అప్పుడేమైంది, మాయ ఈ ప్రపంచ నామరూపాలతో పాటు ఆయన ఉండాలి. అందుకని మనం ఏమంటాం, ఆయన సృష్టి చేశాడు, మాయతో చేశాడు, మాయ ఆయన కంటే వేరుగా ఉండలేదు కనుక ఆయనలో ఒక భాగము కనుక, మాయ అంశము కనుక ఆయన కూడా ఉంటేనే అది ఉంటుంది కనుక భగవంతుడి ప్రపంచముగా వ్యక్తమవుతున్నాడు. చూసారా, ఇంత చక్కటి విషయం మనకు శాస్త్రం ద్వారా బోధపడుతోంది. ఇది రెండవ మెట్టు. మొదటి మెట్టు ఏంటి, భగవంతుడు సృష్టి చేశాడు. రెండవ మెట్టు ఏమిటి, భగవంతుడే సృష్టిగా వ్యక్తమవుతున్నాడు, కనపడుతున్నాడు. మూడవ మెట్టు అంటే ప్రపంచం అంతా మనం చూసేదంతా కూడా భగవంతుడే, మనం చూసే ప్రపంచం అంతా కూడా భగవంతుడే, దేవుడి స్వరూపం అని. విశ్వరూపం, విశ్వం అంటే జగత్, విశ్వమే జగత్తే ప్రపంచమే రూపముగా కలిగినటువంటి వాడు కనుక ఆయనకి విశ్వరూప. విశ్వం విష్ణుర్వశక్కారో, విశ్వమే ఆయన రూపం. ఇప్పుడు మూడు మెట్లు అర్థమైంది కదా, ఆయనే సృష్టి చేశాడు, ఆయనే తన మాయాశక్తి చేత వ్యక్తమవుతున్నాడు, రెండవ మెట్టు. మూడవ మెట్టు, ఆయనే వ్యక్తమవడం వలన ఈ ప్రపంచ రూపంగా, ఈ ప్రపంచమే ఆయన కంటే వేరు కాదు కనుక ఇప్పుడు నేనేం చూస్తున్నాను, భగవంతుణ్ణి చూస్తున్నాను, నేను భగవంతుణ్ణి చూస్తున్నాను. అవునా, దీన్ని విశ్వరూప దర్శనం అంటారు. మనం 11వ అధ్యాయంలో చూడబోతున్నాం విశ్వరూప దర్శనం. ఇప్పుడు భగవంతుణ్ణి దర్శనం కోసం మనం ఎక్కడికైనా వెళ్ళాలి. వైకుంఠ ఏకాదశికి వచ్చే వారం క్యూలో నిలుచోని ఆ యొక్క వైకుంఠ దర్శనం పొందాలి అంటే నీకు ఏ క్షణంలో భగవంతుడి దర్శనం లేదు? ఇప్పుడు ఆయన వైకుంఠంలోనే ఉంటాడని అనగలవా? ఆయన అంతటా అన్ని వేళల మనకు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. ఏ రూపంగా ప్రత్యక్షం అవుతున్నాడు? కంటికి కనపడే నామరూపం మాయా అంశం, దాని వెనుకాల ఉన్నటువంటి సత్తా సత్తు చిత్తు ఆయన రూపం. అస్థి భాతి ప్రియం రూపం ఆయనది, నామ రూపం మాయది, అస్థి భాతి భగవంతుడు. అస్థి అంటే సత్, భాతి అంటే చిత్, ప్రియం అంటే ఆనంద. అస్థి భాతి ప్రియం రూపం నామ, అస్థి భాతి ప్రియం నామ చేత్ అంశ పంచకం. అస్థి భాతి ప్రియం రూపం నామ ప్రపంచం, ఈ ఐదు కలిస్తేనే ప్రపంచం. ఇప్పుడు అర్థమైందా? ప్రపంచం ప్రకర్షేణ పంచవిధ ప్రపంచ, ఈ ఐదు కలిస్తేనే ప్రపంచం. పంచభూతాలతో ఉన్నది ప్రపంచం అంటాం మనం వేదాంత పరంగా, అంటే ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. చూసారా, అస్థి ఉనికి భాతి ఎరుక ప్రియం ఆనందం రూప నామ. అన్నిటికీ రూపం ఉందా? మనం చూసే వాటికి పేరుంది కదా. మనకు కనపడేది నామరూపం, మాయా అంశం. కనపడకుండా దాని వెనకాల ఉన్నటువంటి అస్తిత్వం, చిత్వం, చైతన్యం అది కంటికి కనపడదు, అది బ్రహ్మరూపం. కనుక మనకు ఇప్పుడు ప్రపంచం అంతా ఎవరు? ఆత్మ అనాత్మల కలయిక. అనాత్మ అనేటువంటిది ఆ మాయా ప్రకృతి, ఆయన యొక్క శక్తి, ఆత్మ యొక్క శక్తి కనుక అది వేరేగా ఉండలేదు కనుక, దానికి స్వతసత్తా లేదు కనుక, అది నామకే వాస్తి కనుక ఉన్నది పరమాత్మే. ఇప్పుడు మనం ఏది చూస్తున్నా కూడా పరమాత్మ దర్శనమే తెస్తున్నాం. అందుకని ఎలా ఉపాసన చేయాలి? ఇప్పుడు ఉపాసకుడు ఉపాసన సాధనంగా చెప్పబడింది కదా ఈ యొక్క 6 అధ్యాయాల్లో. ప్రతి వస్తువుని భగవంతుడుగా భావించు, భగవద్ దర్శనం. ఏకరూప పూజ, ఏకరూప ఈశ్వర దర్శనం మనం మొదట చేసేది మొదటి మెట్టు. రామ పూజ, కృష్ణ పూజ ఇవన్నీ కూడా మొదటి మెట్టు. నువ్వు భక్తుడిగా ఎదిగితే తర్వాత మెట్టు ఏమిటి? నా దేవుడు అన్ని రూపాలలోనూ ఉన్నాడు అని తెలుసుకోవడమే నిజమైనటువంటి ఈశ్వర స్వరూప జ్ఞానం. దాని తర్వాత ఇంకొక మెట్టు ఉంది, అరూపానికి వెళతాం తర్వాత. ఇది ఇంటర్మీడియట్ విశ్వరూప భావన అనే విషయాన్ని ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు మనం కొన్ని అద్భుతమైన విషయాలలో నన్ను ఉపాసించు అంటున్నాడు భగవంతుడు. కొన్ని పర్వతాలు ఉన్నాయి, మేరు పర్వతం ఉంది, అందుకే ఇంట్లో మేరు పెట్టుకొని పూజ చేస్తారు. ప్రతీకాలుగా ఆలంబనంగా పెట్టుకొని ఆ భగవంతుడు ఇందులో ఉన్నాడు, అందుగలడిందులేడని సందేహము వలదు. చెప్పాను కదా, పుట్టలో, చెట్టులో, కొండలో, గుహలో, రాయిలో, అన్నింటిలో ఉన్నాడు ఆయన. చెట్టు రావి చెట్లు, తులసి, వేప, అన్ని చెట్లలో మనం పూజిస్తాం కదా. వటవృక్షం, ఇంకా ఎన్నెన్నో చెట్లు ఉన్నాయి. ఉసిరి చెట్టు, ఉసిరి చెట్టును కూడా విష్ణుమూర్తిగాన పూజిస్తారు. కొన్ని పవిత్రమైన చెట్లు, అంటే మిగతావన్నీ పవిత్రం కాదా అని కాదు, కొన్నింటిని మనం పూజ చేయడం కోసం, ఆరాధించడం కోసం మనకు భగవంతుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. విభూతి యోగం అని పేరు. విభూతి అంటే ఏంటి? వివిధంగా భవతి ఇది విభూతి. అనేక విధాలుగా ఆయన కనపడటమే విభూతి. మనం పెట్టుకుండే విభూతి కాదు. ఇక్కడ విభూతి అంటే వివిధంగా భవతి, అనేక విధాలుగా ఆయన వ్యక్తమవుతూ కనపడుతూ ఉన్నాడు కనుక అది ఇదంతా కూడా ఆయన విభూతి అని పేరు. అలా ఈ విధంగా మనకు ఈశ్వరుని గురించి మొదటి మెట్టు ప్రకృతి పురుష. ప్రకృతి పురుష, పురుష అంటే చేతనం, ప్రకృతి అంటే అచేతనం. పురుష అంటే నిర్గుణం బ్రహ్మ, ప్రకృతి అంటే మారేటటువంటిది. పురుష అంటే మారనటువంటిది, ప్రకృతి అంటే మారేటటువంటిది. సత్తు చిత్తు మారదు, అది చైతన్యం. ఈ మాయ మారుతూ ఉంటుంది చూడండి, అన్ని మారుతూ ఉంటాయి కొంతకాలానికి. ఇది మొదటి మెట్టుగా మనం తెలుసుకోవాలి, నిమిత్త కారణం, ఉపాదాన కారణం. కనుక దేవుడు అంటే ఏమిటి? ఇప్పుడు చేతన ఆత్మ, అచేతన ప్రకృతుల యొక్క మిశ్రం దేవుడు, భగవంతుడు, ఈశ్వరుడు. ఏమైనా పేరు పెట్టచ్చు, ఈశ్వరుడు అనొచ్చు, భగవంతుడు అనొచ్చు, దేవుడు అనొచ్చు. ఇప్పుడు దేవుడు అంటే ఎవరు అంటే చేతన ఆత్మ, అచేతన జడ ప్రకృతి కలయిక ఈశ్వరుడు. ఇప్పుడు సత్ చిత్ చేతన ఆత్మ, దీని వెనకాల ఈ పుష్పం ఉన్నది అన్నాం. ఆ ఉన్నది దాని నామరూపం ప్రకృతిది, మారుతూ ఉంటుంది. ఒక గంట తర్వాత ఇట్లా ఉండదు ఈ పుష్పం. మారుతుందా లేదా? మారేటటువంటి అందంగా ఉన్నదండి, అందంగా ఉన్న మారుతుంది కాసేపటికి, కొద్ది గంటల తర్వాత మారిపోతుంది. కానీ ఉన్నది వాడిపోయిన తర్వాత ఏమంటాం? వాడిపోయిన పుష్పం ఉన్నది, ఎండిపోయిన తర్వాత ఎండిపోయిన పుష్పం ఉన్నది, రెక్కలు ఊడిపోయిన తర్వాత రెక్క ఉన్నది అంటాం. అట్లా ఉన్నది ఉన్నది అనేది, అది ఉన్నది పుష్పం పోయిన తర్వాత ఉన్నది అనే దానికి ఉంటుంది. కానీ మనకు వ్యక్తం కావడానికి అక్కడ పుష్పం లేదు, అది వ్యక్తం కాదు. అర్థమైంది కదా? ఇప్పుడు భగవంతుడంటే ఎవరు? చేతన. సత్ చేతనం సత్ అంటే మనం ఈ పదార్థాల్లో కూడా సత్ చిత్తు ఉన్నది. చిత్తు వ్యక్తం కావడానికి సూక్ష్మ శరీరం లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ సత్తు ఉంది, చిత్తు ఉంది. ఈ నామరూపం ప్రకృతి మారుతూ ఉంది కదా, కనుక మారుతూ ఉండే శరీరం దీని వెనకాల ఉన్న సత్తు చిత్తు కలిపితే ఈశ్వరుడు. అప్పుడు నేనెవరిని చూసారా? ఈశ్వరుణ్ణే. మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఆ సత్తు చిత్తు తెలియక చేతనమైనటువంటి చేతనతత్వాన్ని మర్చిపోయి, మర్చిపోవడం ఏంటి తెలుసుకోలేక, ఈ శరీరం మారేటటువంటి ప్రకృతి జడ శరీరాన్ని నేననుకుంటున్నాను. అందువల్ల నేను ఈశ్వరా అని చెప్పలేక దాసోహం దాసోహం సాసోహం సేవకుడిగానే ఉంటున్నాను. ఎప్పటికీ సోహం సోహం అనాల్సింది పోనిచ్చి శోకంలో పడిపోయినాడు. అచేతన తత్వ శరీరాన్ని మాత్రమే గ్రహిస్తున్నాడు. కానీ ఈ అచేతన శరీరం చేతనంగా ఉండడానికి కారణమైనటువంటి కనపడనటువంటి ఆ సత్తు చిత్తుని గ్రహించడంలా మనిషి గ్రహించాలంటే ఏం చేయాలి? చదవాలి, క్లాసుకు రావాలి, గురువు దగ్గర కూర్చోవాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది. కరెక్టేనా? కరెక్టే. సరే, కనుక విశ్వరూప దర్శనం అనేది మనం చూడబోయేదానికి ముందు నువ్వు భగవంతుడిని అన్ని రూపాలలో పూజ చేయొచ్చు. ఇప్పుడు ఈ పుష్పం చూడు ఎంత అందంగా ఉందో. భగవంతుడు విభూతిగా దీని మీద ధ్యానం చేయొచ్చు. దేని మీదన్నా ధ్యానం చేయంటుంది శాస్త్రం. నీకేది ఇష్టమైతే అది. నదిలోకి వెళతాం, స్నానం చేస్తుంటాం, ఏదో గుండ్రటి రాయి తగులుతుంది క్లాసు కాలుకి, గుండ్రటిది తగలగానే శివభక్తుడు శివలింగాన్ని తెచ్చుకుంటాడు. ఇది శివలింగం లాగుంది, బాగుంది అని చెప్పి శివలింగంగా పూజ చేయొచ్చు. అదే పశుపతి అక్కడికి పోతే, ముక్తినాథికి పోతే అక్కడ శాలిగ్రామాలు దొరుకుతాయి, అది తెచ్చుకొని శాలిగ్రామంలో అది విష్ణువుగా పూజ చేస్తాడు. ఏదైనా చేయొచ్చు, నీ ఇష్టం. నదినే పూజిస్తావో, చెట్టునే పూజిస్తావో, కొండనే పూజిస్తావో, నువ్వు ఏ విధంగా పూజించినా కూడా పర్వాలేదు. అప్పుడు భగవంతుడు ఏమంటాడు? నువ్వు ఏదన్నా పూజించు. అమ్మా నాన్నను కూడా పూజించవచ్చు. అమ్మనే దైవంగా పూజించవచ్చు. తండ్రిని కూడా దైవంగా పూజ. ఎందుకు? తండ్రిలోనూ ఉన్నాడు కదా దైవం, తల్లిలోనూ ఉన్నది కదా. అదేవిధంగా గురువులో కూడా దైవం ఎక్కడ లేడు ఇప్పుడు, చెప్పండి మీరే. అందుకే మనం హిందువులం పాముల్ని పూజిస్తాం, ఎలుకల్ని కూడా, ఆయన వాహనం కదా, ఎలుకని పూజిస్తాం, ఏనుగుల్ని పూజిస్తాం, జంతువుల్ని పక్షుల్ని అన్నిటినీ పూజిస్తాం. ఏది పూజిస్తాం మనం చెప్పండి ఇప్పుడు? ఎందుకు పూజిస్తాం? అర్థమైందా? మనం మూర్ఖులమా? అంత భగవంతుడే ఉన్నాడని తెలిసినప్పుడు నాకేమిటి ప్రయోజనం? ఇప్పుడు విషయం విషయం అర్థమైంది. ఏమండి ఇలా చూస్తే నాకేమిటి ప్రయోజనం? చాలా ప్రయోజనం ఉంది. మనకు న్యూనతాభావం ఉంటుంది మామూలుగా, న్యూనతాభావం, తక్కువగా అంచనా వేసుకోవడం, నేనా ఎందుకు పనికిరాను. వాళ్ళకి చాలా ఉంది, అసూయ అసూయ వాడికి చాలా ఉన్నది. వాడు బాగా చదువుతాడు, వాళ్ళు బాగా పాడతారు, వాళ్ళకి బాగా తెలుసు. అక్కడ అసూయ వస్తుంది, చూసారా? ఎందుకంటే మనం భగవంతుడిగా గ్రహించడంలా, అది భగవంతుడు విభూతి అని తెలియకపోవడం వల్ల అసూయ, కోపం, తాపం, ఈర్ష ఇవన్నీ వస్తాయి మనిషికి. ఆ వచ్చినప్పుడు ఇంక దానికి తగినట్టుగా ప్రవర్తిస్తాడు. అహంకారం అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు ఏమండి, బాగా కోపం వచ్చిన వాడు శాంతంగా ఉండగలడా, సుఖంగా ఉండగలడా? మీరు చెప్పండి పోనీ. అసూయ ఉన్నవాడు చాలా ఆనందముగా ఉండును అని ఎక్కడైనా ఉందా? అహంకారం కలవాడు చాలా ఆనందముగా ఉండును? ఇంపాసిబుల్. ఎప్పుడైతే ఈ సృష్టి అంతా కూడా భగవంతుడు అనే భావన నాకు రాదు, అంతవరకు కూడా నేను వాళ్ళు వేరు వీళ్ళు వేరు అది వేరు ఇది వేరని చూసి నాలో ఒక ఈర్ష అసూయ కోపం తాపం అహంకారం అన్ని పెంచుకొని నా జీవితాన్ని దుర్భరం చేసుకుంటాను. అలా కాకుండా భగవంతుడే అంతా, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విభూతి గొప్పతనం కూడా పరమాత్ముడిదే. ఈ వ్యక్తిలో ఉన్న గొప్పతనం కూడా, పాడేవాళ్ళు చక్కగా పాడతారు కొంతమంది, చక్కగా డాన్స్ వేస్తారు కొంతమంది, చక్కగా పెయింటింగ్ వేస్తారు కొంతమంది, చక్కగా మాట్లాడతారు కొంతమంది, చక్కగా అలంకరిస్తారు కొంతమంది. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విభూతి గొప్పతనం చూస్తూ పోతే అదంతా కూడా భగవంతుడని భావన చేస్తే మనలో కోపం రాదు, తాపం రాదు, ఈర్ష రాదు, అసూయ రాదు. చూసారా? అప్పుడు ఆనందంగా ఉంటామా లేదా? ఇది విషయం. మనం సుఖంగా ఉండాలంటే ఒక్కటే మార్గం, సర్వం బ్రహ్మమయం, సర్వం ఆత్మమయం. మనకు కనపడే నామరూపాలు మాయారూపాలు, వాటి వెనుక ఈయన ఉన్నాడు పరమాత్ముడు అని భావన చేస్తే, ఇప్పుడు నాలో ఏదైనా గొప్పతనం ఉన్నా కూడా వంట బాగా చేస్తాను, అది ఎవరి గొప్పతనం? ఆయన గొప్పతనమే. ఏది చేసినా అన్ని ఆయన గొప్పతనమే. అర్థమైపోయింది కదా ఇప్పుడు. ఇంకా మనిషికి ఎంత ఆనందంగా ఉంటుంది, ఎక్కడ ఉన్నా కూడా అంతా కృష్ణమయం రామమయం. ఆ భక్తుడు ఆ దేవుణ్ణి చూసుకోవచ్చు. వేదాంతి అయితే ఏం చేస్తాడు, అద్వైత జ్ఞాని, అంతా ఆత్మమయం. సదాశివ బ్రహ్మేంద్ర గారు ఏమన్నారు, సర్వం బ్రహ్మమయం అన్నారు ఆయన. బ్రహ్మమొక్కటే, పర బ్రహ్మమొక్కటే అన్నారు అన్నమాచార్యుల వారు. కనుక పాట పాడినప్పుడు దాని అర్థం తెలుసుకొని పాడి దానికి తగినట్లుగా జీవిస్తే ఆనందం, లేకపోతే కష్టం. కనుక ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అర్జున నా విభూతుల గురించి నీకు చెప్తాను విను. నువ్వు 7వ అధ్యాయం 8వ అధ్యాయం 9వ అధ్యాయం తెలుసుకున్నావు కదా, నేనే ఈ ప్రపంచంగా ఉన్నానని తెలుసుకున్నావు. ఇప్పుడు నన్ను ఉపాసన చెయ్యాలంటే నీకు కొన్ని ఆలంబనాలు చెప్తాను. ఆ ఆలంబనాల మీద నువ్వు ధ్యానం చెయ్యి, ఉపాసన చెయ్యి. అలా చేయగా చేయగా నీలో దుర్గుణాలన్నీ పోయి, ఏకాగ్రత వచ్చి, చిత్త విశాలత పెరిగి, నీలో అసహనం తగ్గిపోయి, చాలా నీ మనస్సు చాలా ఉన్నతంగా మారిన తర్వాత నీకు అరూప జ్ఞానం వస్తుంది. 13వ అధ్యాయానికి తయారవుతావు, 14, 15వ అధ్యాయానికి నువ్వు తయారవుతావు. అక్కడ అరూపం గురించి చెప్తాను. అందుకని 10, 11, 12 అధ్యాయాలు నన్ను బాగా అన్ని రూపాలలో నేను చెప్పే రూపాలలో, అన్ని రూపాలు నావే అయినప్పటికీ కూడా కొన్నింటి మీద నువ్వు ఉపాసన చేయడం కోసం నేను కొన్ని చెప్తాను ఇక్కడ. అలా చెప్పే రూపాలే విభూతి యోగం అని పేరు. ఇప్పుడు మొదటి శ్లోకంలో ప్రవేశిస్తాం. అథ దశమోధ్యాయ శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయ. దశమ అధ్యాయ అంటే 10వ అధ్యాయం. భగవాను వాచ, శ్రీ భగవాను వాచ, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఏమని. హే మహాబాహో, ఓ అర్జున, మహాబాహువులు కలిగినటువంటి ఓ అర్జున, మే పరమం వచః భూయః శృణు, నా గొప్ప మాటలను, పరమం వచః ఉత్కృష్టమైనటువంటి విషయాన్ని నేను మరలా నీకు చెప్తాను, వినవలసినది శృణు, వినవలసినది. మే పరమం వచః, నా మాటలు ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఈ పరమాత్ముడికి సంబంధించిన విషయాలు, భగవంతుడికి సంబంధించిన మాటలను నేను చెప్పబోతున్నాను. భూయః, మరొకసారి 7వ అధ్యాయంలో చెప్పాను, 8వ అధ్యాయంలో చెప్పాను, 9వ అధ్యాయంలో చెప్పాను, ఇక్కడ కూడా మళ్ళీ చెప్పబోతున్నాను, విను అంటున్నారు. ఎందుకయ్యా చెప్పిందే చెప్తావు అని అనద్దు. చెప్పిందే చెప్తున్నప్పటికీ కూడా నేను మరొక విధంగా చెప్పబోతున్నాను. అంతవరకు ఏకరూపంగా చెప్పుకుంటూ వచ్చాను, ఇంకా ఇప్పుడు నువ్వు విశ్వరూపానికి రావాలి. అనేక రూపాలలో నేనున్నానని నీకు చెప్పబోతున్నాను అర్జున, ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలి అని చెప్తున్నాను అన్నారు. ఎందుకు చెప్తున్నానో తెలుసా, ప్రియమాణాయ, నువ్వు చాలా శ్రద్ధగా వింటున్నావు, నాకు ప్రియమైన వాడి. అది గురువు చెప్పాలంటే శిష్యుడు కూడా శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినే శిష్యులు ఉంటేనే కదా గురువు శ్రద్ధగా చెప్తారు. కనుక శిష్యుడు శ్రద్ధగా వినాలన్నా శ్రద్ధగా చెప్పి గురువు కావాలి. గురువు శ్రద్ధగా అనకూడదు, గురువు శాస్త్రం అంతా చెప్పాలన్నా కూడా శిష్యుడు శ్రద్ధతో వినాలి. గురువు గారు శ్రద్ధతోనే చెప్తారు, కానీ బాగా శాస్త్రం చదివి చెప్పాలి, శిష్యులకు ఇంకా తెలియజేయాలి అని గురువు గారు కూడా చక్కగా శాస్త్రాన్ని ఆకలింపు చేసుకొని ఆ తెలుసుకున్న దాన్ని ఈ శిష్యులకు ఇవ్వాలి అని కోరిక కలగాలి అంటే ఆ శిష్యుల్లో ఎంత శ్రద్ధాభక్తి ఉండాలి. అటువంటిది నీ దగ్గర ఉన్నది అర్జున, ప్రియమాణాయ, నాకు ప్రియమైనటువంటి వాడు కనుక అటువంటి నీకు నేను చెప్పదలుచుకున్నాను అంటున్నారు. యత్ తే అహం వక్ష్యామి, నేను ఏదేది చెప్దామనుకుంటున్నానో నీకు. యత్ తే అహం వక్ష్యామి, నేను చెప్పదలుచుకున్న విషయం, చెప్పబోయే విషయం ఎందుకు చెప్తున్నానో తెలుసా, మళ్ళీ చెప్తున్నాను తెలుసా, హిత కామ్యయ, నీ క్షేమాన్ని కోరి. కామ్యయ అంటే కోరి, ఇష్టపడి. ఏమి ఇష్టపడి? హితం, నీ మంచిని, నీ క్షేమాన్ని. ఏమిటి క్షేమం? మోక్షం. నీకు మోక్షాన్ని ప్రసాదించాలనేటటువంటి దృక్పథంతో, ఆలోచనతో నీకు మళ్ళీ తిరిగి చెప్పిన విషయాన్ని ఇంకా చక్కగా ఇంకా విస్తారంగా చెప్తే వినగా 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 నీకు ఇంకా బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో నువ్వు శ్రద్ధగా వింటున్నావు కనుక నాకు ఇంకా చెప్పాలనిపిస్తున్నది, చెప్తాను, వినవలసినది అంటున్నారు. తర్వాత శ్లోకం చదువుతాం. నమే విదుసురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః విభూతి. అంటే మహిమ. మహిమ ఏమిటి అంటే నేను ఆది అంతము లేనివాడిని, ఈ జగత్తుకి కారణాన్ని నేను. అహం దేవానాం ఆదిహి, ఈ దేవతలందరికీ కూడా కారణం నేను. ఆదిహి అంటే కారణం. ఏ ఏ దేవతలైతే ఉన్నారో, అగ్ని ఇంద్ర వరుణ వాయు యమ అనేక మంది దేవతలు ఉన్నారు కదా, ఈ దేవతలందరూ కూడా రావడానికి నేనే కారణం. అహం నేను దేవానాం దేవతలకు ఆదిహి కారణం, అంటే నా నుంచే పుట్టారు వాళ్ళందరూ అది అర్థం. అంతేకాదు మహర్షీణాం, మహర్షులకు కూడా, గొప్ప గొప్ప మహర్షులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా నేనే కారణం. అక్కడ నేనే కారణం అంటే వాళ్ళ జన్మకు నేనే కారణం. పురుష ప్రకృతితో ఉన్నటువంటి నేనే వారికి కారణం, అంటే వారందరికీ కూడా కార్యరూపం, నేను కారణ రూపం. కనుక నేను లేకుండా వాళ్ళు ఉండలేరు, నేను వాళ్ళకి కారణం కనుక వాళ్ళందరూ ఏమవుతారు, కార్యం అవుతారు. కార్యం అనేటువంటి దేవతలు ఋషులు వీళ్ళందరూ కూడా ఈశ్వరుడు లేకుండా ఉండగలరా? ఉండలేరు. అటువంటి నా అంటే దేవతలకు ఋషులకు కారణమైన నన్ను దేవతలే తెలుసుకోలేకపోయినారు. నమే సురగణాః విదుః, మే సురగణాః న విదుః, దేవతలు గణాలు, దేవతలందరూ కూడా, సురగణాః అంటే దేవతల సమూహం, నన్ను తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నం చేశారు, తెలుసుకోలేకపోయినారు. కేనోపనిషత్తులో చూశాం కదా, అగ్నిదేవుడు తెలుసుకోలేకపోయినాడు, వాయుదేవుడు తెలుసుకోలేకపోయినాడు, ఇంద్రుడు కూడా అవమానం పొందాడు చివరికి. అక్కడ కూర్చొని చేతులు కట్టుకొని నువ్వు నాకు చెప్పే వరకు నేను పోనంటే అప్పుడు ఆ ఉమాదేవి రూపంలో బోధించారు. కనుక దేవతలు కూడా నన్ను తెలుసుకోలేకపోయినారు. సురగణాహ నా విధు, ఏం తెలుసుకోలేదు. ప్రభవం నా యొక్క ఉత్పత్తి, దేవతలకి గాని ఋషులకు గాని మహర్షయః సురగణాః, నా యొక్క ఉత్పత్తి వాళ్ళకు తెలియదు. తండ్రి ఎలా పుట్టాడో కొడుకుకి తెలుస్తుందా? తెలియదు కదా, ఎందుకంటే తండ్రి నుంచే కదా కొడుకు వచ్చింది. అందుకని కొడుకుకి తండ్రి యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలియదు. అవునా? అదేవిధంగా దేవతలు మహర్షులు వీళ్ళందరూ కూడా పిల్లలు లాంటి వాళ్ళు భగవంతుడికి. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఆయన యొక్క ఉత్పత్తి? ఎవరికి తెలియదు అర్జున, దేవతలకి తెలియదు, ఋషులకి తెలియదు. ఎందుకంటే వాళ్ళందరూ నా నుంచి పుట్టిన వాళ్ళు కనుక వాళ్ళకి నా పుట్టుక తెలియదు. నేను పుట్టలేదు, అసలు నాకు పుట్టుక లేదు, ఎప్పుడూ ఉంటూ ఉంటాను నేను. మన పిల్లలు అడుగుతారు కదా, దేవుడికి నాన్న ఎవరు? మనందరికీ మన నాన్న ఉన్నారు. మన నాన్నకి వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న అందరికి దేవుడు నాన్న. మరి దేవుడికి నాన్న ఎవరు అని అడిగితే ఏం చెప్తాం? కాసేపు ఆలోచిస్తాం. ఆలోచించి ఒరేయ్ అవన్నీ అడగవాసు అంటాం. దేవుడికి నాన్న అవసరం లేదు. ఆయనకి ఆయన స్వయంగానే ఎప్పుడూ ఉన్నవాడు. ఆయనకి తండ్రి ఉంటే మళ్ళీ ఆయనకి ఎవరు తండ్రి అని ప్రశ్న వస్తుంది కదా, అనవస్థ దోషం వస్తుంది, ఇంకా దానికి అంతు ఉండదు. అందుకని ఆయన అకారణుడు, ఆయన కారణం లేనివాడు. ఆయన కార్యం కాదు, ఆయనకు వేరే కారణం లేదు. ఆయన పుట్టుకకి వేరే, ఆయనకు ముందు వేరే కారణం లేదు. ఇప్పుడు ఆయనకు కూడా కారణం ఉంటే మనం ఏమని పూజిస్తామండి ఆయన్ని? భగవంతుడిని పూజించడానికి కారణం ఇదే మనం. ఆయనకి వేరే కారణం లేదు, ఆయన పుట్టలేదు, ఆయనకు మరణం లేదు, అందుకని భగవంతుడిని మనం పూజిస్తాం. అర్థమైందా? అదే చెప్తున్నారు తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు అర్జున. దేవతలకి ఋషులకు కూడా నా ఉత్పత్తి తెలియదు. కారణం ఏమిటంటే వాళ్ళ ఉత్పత్తికి నేను కారణం కనుక వాళ్ళకి తెలియదు. తర్వాత శ్లోకం 3. యో మామజమనాదించ వేత్తి లోక మహేశ్వరం అసమ్మూఢ సమర్థేషు సర్వ పాపై ప్రముచ్యతే. యః మాం అజం అనాదించ లోకమహేశ్వరం వేత్తి. ఇటువంటి నన్ను ఎవరైతే తెలుసుకుంటారో. నా గురించి చెప్పాలనే కదా అర్జున నేను మొదలుపెట్టాను ఈ అధ్యాయం. నువ్వు తెలుసుకున్నావు అనుకో, ఏమిటి ప్రయోజనం? నీకేదో ప్రయోజనం ఉండాలి కదా. నా పుట్టు పూర్వోత్తరాలని చెప్పదలుచుకున్నా నీకు అర్జున. అలా తెలుసుకుంటే నీకు ఒక ప్రయోజనం ఉంది. లోకమహేశ్వరం, ఈ లోక మొత్తానికి పాలకుండైన నన్ను లోకమహేశ్వర. మహేశ్వర అంటే ఏమిటి? ఈ జగత్తు మొత్తానికి పాలకుడు, జగత్పాలకుడు, ఈశ్వర, మహాన్ ఈశ్వర, గొప్ప పరిపాలకుండైన నన్ను తెలుసుకుంటే యహ వేత్తి. నన్ను ఎవరైతే తెలుసుకుంటారు? ఎలా తెలుసుకోవాలి? ట్రిప్లికేట్లో ఉన్న పార్థసారథిగా తెలుసుకోవాలి, కపాలేశ్వర గుళ్ళలో ఉన్నటువంటి శివుడిగా తెలుసుకోవాలి, తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి లాగా తెలుసుకోవాలి, పళనిలో ఉన్నటువంటి మురుగన్ లాగా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలండి? అట్లా తెలుసుకుంటే ఏం లాభం లేదు. అక్కడికి పోతే నీకు ప్రసాదం మాత్రం పెడతారంతే. ఎవరైతే నన్ను అజం అనాదించ వేత్తి, అజం అంటే జననము లేనివాడిగా, జన్మ లేనివాడిగా. అజం అంటే జన్మ లేనివాడిగా అంటే ఏమిటి? శరీరం లేనివాడిగా. జన్మ ఉంటే కదా శరీరం ఉంటుంది. ఇప్పుడు జన్మ లేనివాడు అంటే శరీరం లేనివాడిగా అని అర్థం. శరీరం లేనివాడిగా అంటే ఆయన తత్వం ఏమై ఉండాలి? సత్తుచిత్తై ఉండాలి. అంటే ఎవరైతే సత్తుచిత్తుగా తెలుసుకుంటారో అని అర్థం. సత్తుచిత్తుకే కదండి రూపం లేదు, పుట్టుక లేదు, అవునా? కనుక అక్కడ చెప్పకుండా చెప్పినట్లయింది చూడండి. అజం పుట్టుక లేనివాడిగా నన్ను తెలుసుకుంటారో. అప్పుడు రామ త్రేతాయుగంలో పుట్టాడు, కృష్ణ ద్వాపర యుగంలో పుట్టాడు. అప్పుడు కృష్ణ శరీరం, రామ శరీరం, అది జన్మ ఉన్నటువంటిది. కృష్ణ పరమాత్మ ఏమడుగుతున్నారు? నన్ను కృష్ణుడిగా, ద్వారకా కృష్ణుడిగా, మధురా కృష్ణుడిగా తెలుసుకోవడం కాదు, ఆ రూపానికి జన్మ ఉన్నది, అలా తెలుసుకునే వాళ్ళు కాదు నాకు కావాల్సింది. నేను అసలు దేవకీ గర్భంలోకి రాకముందే ఎలా ఉన్నానో అలా తెలుసుకున్న వాళ్ళు అంటున్నారు. ఎవరండి తెలుసుకుంటారు అట్లా? చూడండి, అలా తెలుసుకోవాలంటే ఏమేం కావాలో శాస్త్రమే చెప్తున్నది. ఎటువంటి లక్షణాలు ఉండాలి అలా తెలుసుకోవాలంటే అని ఎప్పుడెప్పుడైతే శాస్త్రం చెప్తున్నదో ఆ క్వాలిఫికేషన్లు, ఇలా ఉన్నవాడికి ఇలా తెలుస్తుంది, ఇలా ఉన్నవాడికి ఈ విషయం తెలుస్తుంది అన్నప్పుడు ఆ విషయాల మీద మనం మనసు పెట్టాలి. మనం పెట్టాం అహింస, సత్యం, అస్తేయం ఇవన్నీ చెప్పారు కదా. మనకు అమానిత్వం, అదంహిత్వం అన్ని లక్షణాలు చెప్తారు. ఇట్లా ఉన్నవాడికి తెలుస్తుంది, ఇలా ఉన్న వాళ్ళకి ఇది తెలుస్తున్నప్పుడు ఆహా నేను ఇలా ఉండాలని కోరుకోవద్దు, ఇది చెప్పేటప్పుడు అది మర్చిపోతాం, అది చెప్పేటప్పుడు ఇది గుర్తుండదు. కోపం ఉన్నవాడికి తెలుసుకోలేడు అన్నాడు. మన కోపం వదిలిపెట్టామా? ఈర్ష్య ఉన్నవాడు తెలుసుకోలేడు అన్నాడు. ఈర్ష్య వదిలిపెట్టామా? అరే ఈర్ష్య ఉంటే నేను తెలుసుకోలేను, నే కనుక నేను ఈర్ష్యను వదిలిపెట్టేస్తాను. భయం ఉన్నవాడు తెలుసుకోలేడన్నాడు, భయం వదిలిపెట్టేస్తాను. కోరికలు ఉన్నవాడు కూడా తెలుసుకోలేడన్నాడు, కోరికలు వదిలిపెట్టేస్తాను. వైరాగ్యం ఉన్నవాడికి అర్థమవుతుందన్నాడు, వైరాగ్యాన్ని పెంచుకుంటాను. వివేకం ఉన్నవాడికి అర్థమవుతుందన్నాడు, వివేకాన్ని పెంచుకుంటాను. అలా తయారవుతున్నామా? ప్రతి క్షణం ఎన్ని క్వాలిఫికేషన్లు కావాలో అవన్నీ తెచ్చుకుంటే అర్థమవుతుంది అంటున్నాడు శాస్త్రంలో, చెప్తున్నారు ప్రతి చోట. అవన్నీ సంపాదించాము, డబ్బులు సంపాదిస్తున్నాం, రూపాయలు సంపాదిస్తున్నాం, ఇళ్ళు సంపాదిస్తున్నాం, అన్ని సంపాదిస్తున్నాం. కానీ ఈ దైవీ సంపత్తిని సంపాదించడం, సంపాదిస్తే అహం బ్రహ్మాస్మి జ్ఞానం అంతే. హల్వా తిన్నట్లే, హల్వా తినడానికి ఎంత కష్టపడాలండి? అబ్బా చాలా కష్టంగా ఉందండి హల్వా తినాలంటే అన్నాడు. హల్వా తినటం కష్టం ఏమిటి? అసలు నోట్లో పెట్టుకుంటే కరిగి లోపలికి పోతుంది అట్లా. అదే విధంగా ఆ లక్షణాలున్న వాడు నేను అజం, నాకు పుట్టుక లేదని తెలుసుకుంటాడు. కృష్ణుని రూపంగా మాత్రమే పూజించేవాడు గొప్ప భక్తుడు కాదు. భక్తుడే కానీ నా నిజమైన భక్తుడు వేరే ఉన్నాడు, నన్ను అసలు రూపం తెలుసుకునేవాడు అజం. అంతేకాదు అనాదిం, ఆది లేనివాడిగా, మొదలు లేనివాడిగా ఎవరైతే తెలుసుకుంటాడో అజం అనాదిం. అంటే నాకు వేరే కారణం లేదు అని తెలుసుకోవాలి. ఇప్పుడు కృష్ణుడికి ఆయన తండ్రి ఉన్నాడా లేదా? అప్పుడు కృష్ణుడు కార్యమే కదా ఆ రూపం, తండ్రి వసుదేవుడు కారణం. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? అనాదిం అన్నాడు. ఏమన్నా చెవు పెడితే కదా జనం? చెవు పెట్టామండి, అర్థం కాలేదన్న. అర్థమయ్యే వరకు వింటే కదా, అర్థమైనట్లుగా ఉందండి, విన్నామండి, కానీ క్వాలిఫికేషన్లో ఎక్కడైనా లోపం ఉందేమో చూసుకున్నావా? అక్కడ ఉండొచ్చండి, కొంచెం మళ్ళీ ప్రయత్నం చేస్తా. అట్లా చెయ్యాలి సాధన. నిజంగా భక్తి ఉన్నవాడు చేస్తాడు. ఆ నాదిం అంటే కారణరహితుడైన నన్ను, నాకు వేరే కారణం లేదు అంటే నేను కార్యము కాదు, నేను ఎవరి ద్వారించో వచ్చిన వాడిని కాదు. కృష్ణుడు చెప్తున్నాడు. అప్పుడు కృష్ణుడు రూపంగా తీసుకుంటే ఆయన కార్యమే కదా, వసుడిదేవుడు కారణం కదా. అప్పుడు నేను నాకు కారణం లేదంటాడేమిటి కృష్ణుడు? అప్పుడంటే కృష్ణుడు చెప్పే దాంట్లో ఏదో రహస్యం ఉంది. అవునా? ఉందా లేదా? ఏమిటా రహస్యం అయి ఉండాలి? ఆ కృష్ణుడు మాట్లాడుతున్నప్పుడు ఆ రూపాన్ని తను నిజంగా తీసుకోవాలి. ఆయన మనం తీసుకుంటున్నాం. నేను కారణం లేనటువంటి వాడిని, తండ్రి లేనటువంటి వాడిని, నాకు కారణం ఎవరు లేరు, తల్లి తండ్రి కారణం ఎవరు లేరు. ఈ రూపానికి తల్లి తండ్రి వసుదేవుడు, ఈ దేవకి, కానీ అది నా నిజస్వరూపం కాదు. ఎవరైతే నన్ను ఆ రూపానికి వెనుకాల ఉన్నటువంటి సత్తు చిత్తు, దానికి కారణం లేదు, దానికి జన్మ లేదు, అది ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాళ్ళకి అసమ్మూఢ సహా మర్త్యేషు, ఆ వ్యక్తి మనుషులయందు, మర్త్యేషు అంటే మనుషులయందు, మనుషులకే కదండి జ్ఞానం వచ్చేది, పశువులు కూడా ఉన్నాయి కానీ పాపం వాటికి ప్రాప్తి లేదు, మనుషులకే కదా వచ్చేది. మర్త్యేషు, మరణ ధర్మం కలిగినటువంటి మానవులలో ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటాడో మర్త్యేషు సహ అసమ్మూఢ, అతనికి మోహం పోయిందని గుర్తు చేసుకో. అసమ్మూఢ, సమ్మూఢ అంటే మోహం, డెల్యూషన్, కన్ఫ్యూషన్, అజ్ఞానంతో కూడినటువంటి భ్రమ. సహ అసమ్మూఢ యహ వేత్తి, ఎవరైతే తెలుసుకుంటాడో నా యొక్క అనాది స్వరూపాన్ని, అజం స్వరూపాన్ని, సత్తు చిత్తు స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అతడికి మోహం లేదు, పోయింది అని తెలుసుకో అర్జున అన్నాడు. మర్త్యేషు అయితే తెలుసుకుంటే సర్వపాపై ప్రముచ్యతే, అలా తెలుసుకున్న వ్యక్తి అన్ని పాపముల నుంచి ప్రముచ్యతే, బయటపడతాడు, అతనికి ఎటువంటి పాపము ఉండదు, అది ఫలితం. అందుకని కృష్ణ దర్శనం వలన కూడా పాపం పోదు, రామ దర్శనం వలన కూడా పాపం పోదు. కాస్త పుణ్యం ఎక్స్ట్రా సంపాదించుకుంటాం అంతే. మళ్ళీ పాపం ఉంటే ఏమిటి? మళ్ళీ జన్మ వస్తుంది. పుణ్యపాప మిశ్రితాలే కదా జన్మ. కనుక సర్వ పాపైహి అంటే ఎటువంటి సంచిత కర్మ ఉండదు అతనికి, అలా తెలుసుకున్నవాడి. కనుక తెలుసుకుందాం అనుకుంటున్నారా లేదా? తెలుసుకోకపోతే పాపాలు పోవు. పాపం అంటే ఏమిటండి, మేము పాపాలు చేయలేదు అన్నాడు. మళ్ళీ జన్మ వచ్చిందంటే పాపం ఉంటేనే వస్తుంది. ఉభాభ్యాం మనుష్య జన్మ అన్నారు. కొంచెం పాపం కొంచెం 50-50 అనమాట. కొంచెం పాపం కొంచెం పుణ్యం ఉంటే మనుష్య జన్మ. మొత్తంగా పాపం అయితే బల్లి నల్లి పిల్లి, మొత్తం పుణ్యం అయితే దేవత జన్మ. జన్మే కదా, దేవతా జన్మ, మనుష్య జన్మ, పశు జన్మ, జన్మే కదా. జన్మ అంటే మళ్ళీ జననం మరణం, ముసలితనం, వ్యాధి. కానీ ఎప్పుడైతే పుణ్యంతో సహా పాపం తొలగిపోతుందో జన్మ ఉండదు, అంటే మోక్షాన్ని పొందుతాడు అని అర్థం. మోక్షాన్ని పొందుతాడంటే ఏమిటండి అని, ఏమీ లేదు, తృప్తిని పొందుతాడు, ఆనందాన్ని పొందుతాడు, పూర్ణతని పొందుతాడు, ప్రశాంతంగా ఉంటాడు, ఎటువంటి అలజడి ఉండదు మనస్సులో, హాయిగా ఉంటాడు. తెలుగులో చెప్పాలంటే హాయిగా ఉంటాడు. ఊరికే హాయ్ అంటుంటాం అందరితో, హాయ్ హాయ్ అంటాం. మళ్ళీ ఈర్ష, అసూయ అన్నీ వస్తాయి. ఏం హాయ్, అది ఒక హాయా? ఇప్పుడు ఇంగ్లీష్లో వీళ్ళ హాయ్ అంటే హెచ్ఏ ఐ హాయ్ అంటారు. ఆ హాయ్ ఏ భాషో ఎట్లొచ్చిందో మనకు తెలియదు. ఇప్పుడు దానికి పుట్టు పూర్వోత్తరాలు హాయ్ హాయ్ అంటారు. తెలుగులో కూడా హాయ్ హాయిగా అంటుంటారు. ఏమి హాయ్ అండి చెప్పండి? ఈ జ్ఞానం లేని వాడికి హాయిగా ఉంటాడా? ఉండడు, ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు అర్జున, ఆ అజం అనాది అయినటువంటి అంటే కారణ రహితుణ్ణైనటువంటి కారణ స్వరూపుణ్ణైన నన్ను తెలుసుకోవాలంటే నా విభూతిని గురించి నీకు చెప్తాను, నా మహిమల గురించి నీకు చెప్తాను, నువ్వు తెలుసుకో. ఆ మహిమల్లో నన్ను ధ్యానించి ఆ మహిమలన్నింటిలో నన్ను చూడు. అలా చూస్తే నీ మనసులో ఉన్న సంకుచిత బుద్ధి పోతుంది. సంకుచితత్వం, నారో మైండెడ్నెస్ మనిషికి ఆధ్యాత్మిక జీవనానికి ప్రతిబంధకం ఏమిటంటే సంకుచితత్వం, నారో మైండెడ్నెస్, క్రికెడ్నెస్, కపటత్వం, కుటిలత్వం. ఇవన్నీ ఉంటే మనిషి పతనం అవుతాడు. కనుక నీకు ముందు బాగా మనసు విశాలం కావాలి అర్జున. మనసు విశాలం కావాలంటే నా విభూతులని, నా మహిమలు అన్నింటిలో చూడు, అందరి ఎందు చూడు. అందరి ఎందు చూడడం చేత కాకపోతే నేను చెప్పిన వాటిలో ఉన్న చూడు కనీసం. అలా చూస్తే నీ మనసులో సంకుచితత్వం పోతుంది. ఆ సంకుచితత్వం పోవడం వల్ల నీ మనసు విశాలమై విస్తారమై చిత్త విశాలత పెరిగి అప్పుడు నీకు అనేక రూప ఈశ్వర జ్ఞానం వస్తుంది. అప్పుడు చూద్దాం ఏంటి అరూప జ్ఞానం. అర్థమైందా ఇప్పుడు? నేను చాలా కృష్ణ భక్తుండండి, రామ భక్తుండండి, ఈశ్వర భక్తుండండి, దేవి భక్తుండండి. అప్పుడు దేవుడు కూడా చూస్తాడు, ఒరే నన్ను ఆ రూపంలోనే నేను భక్తుండి భక్తుండని చెప్పి టామ్ టామ్ చేసుకుంటున్నావు, మిగతావన్నీ నా రూపాలు కావా? ఆయన అడుగుతున్నాడు, మిగతావన్నీ నా రూపాలు కావా ఏమిటి? ఆహా, అవన్నీ వాటన్నిట్లో దోషాలు ఉన్నాయి, అవన్నీ నువ్వు కాదు. నువ్వు ఇక్కడ చక్కగా కొచ్చు గురువాయూరు పంటారు చూసారా వాళ్ళు తమిళంలో, ముద్దు కృష్ణ బాలకృష్ణ నాకు ఇష్టం. ఆ దేవుళ్ళు, ఆ దేవుళ్ళ, ఆహా, ఆ దేవుళ్ళు బాగుండరు, ఆ దేవుళ్ళు మంచివాడు కాదు. ఎరీ నన్ను ఆ దేవుళ్ళల్లో కూడా చూడు అంటాడు ఆయన. మనం మాత్రం ఘంటాకారుడు కథ తెలుసు కదా, శైవ భక్తులు ఏంటి విష్ణువుని ఆరాధించరు, విష్ణు భక్తులు శైవుణ్ణి శివుణ్ణి ఆరాధించరు, అట్లా అనమాట. అందుకే మన హిందూ ధర్మంలో చూడండి, క్రైస్తవ మతమైనా ఇస్లాం మతమైనా కూడా ఎందుకు మనం ఇక్కడ ఉండనిస్తున్నాం? ఇక్కడ ఆ మతాలని కూడా చూడండి, ఈరోజు క్రిస్మస్ హాలిడే చక్కగా జరుపుకోండి అని చెప్పి శుభాకాంక్షలు చెప్పి వాళ్ళకి. ఈ దేశంలో అన్ని మతాలు అన్ని దేవుళ్ళకి స్థానం ఉన్నది. ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడ లేదు. ఒకళ్ళ ఇద్దరు ఎంతమంది దేవుళ్ళండి, జొరాస్ట్రియన్స్ అంటారు. రకరకాల మతాల వాళ్ళు రకరకాల దేవుణ్ణి కూడా పూజిస్తూ ఉంటే మన ఉద్దేశం ఏంటి? భగవంతుడు అన్ని రూపాలలో ఉన్నాడని ఉద్దేశం. వాళ్ళేమంటారు, మనం చోటిస్తే ఉండండిరా పర్వాలేదు, మసీదన్నా కట్టుకోండి పర్వాలేదు, చర్చి కట్టుకోండి అని ఇస్తే మన గుళ్ళని పడగొట్టి వాడు మసీదు కడతాడు, చర్చి కడతాడు. ఇది ఎట్లా ఉంది చూడండి, తప్పు కదా. కృతజ్ఞుడిగా ఉండకూడదు, కృతజ్ఞతతో ఉండాలి. చూసావా, హిందూ ధర్మంలో ఇంత విశాలత ఉంది అని ప్రపంచాలన్నీ తెలుసుకుంటున్నాయి ఈరోజు. ఇది ఎప్పటికీ అలాగే ఉంటుంది, మన దృష్టి కోణమే వేరు. అసలు రేపు నువ్వు అన్ని చర్చిలుగా మారేస్తే ఏం చేస్తావు? మసీదు ఉండనివ్వవు, దేవాలయాలు ఉండనివ్వవు. లేకపోతే మసీదుగా మారుస్తూ ఉంటే ఏం చేస్తావు నువ్వు? దేవాలయాలు ఉండనివ్వవు, చర్చిని ఉండనివ్వవు, గురుద్వారా ఉండనివ్వరు. అంతే కదా వాళ్ళు చేసేది, ఇప్పుడు చేస్తున్నది అదే కదా వాళ్ళు. ప్రపంచంలో వేరే మతం వేరే దేవుణ్ణి పూజించామంటే నరికేస్తాను నిన్నంటాడు. ఆయనే అంటున్నాడు నేను అన్ని రూపాల్లో ఉన్నానని ఆయన అంటున్నాడు. అందుకని మన హిందువుల మీద ఎంత బాధ్యత ఉందో తెలుసా? ఇప్పుడు అర్థమైందా? ప్రపంచానికి మనం చెప్పవలసినటువంటి సందేశం ఇటువంటి భగవద్గీతను మన ఎందు భగవంతుడు విశ్వాసంతో మనకు మనకి ఇస్తే మనం చదవకుండా తెలుసుకోకుండా మనమే తెలుసుకోకపోతే ప్రపంచానికి ఎవరండి చెప్పేది? విశ్వశాంతి ఎట్లా వస్తుందండి? కనుక హిందువులైన వాళ్ళు ముందు భగవద్గీత చదివి భగవత్ స్వరూపాన్ని తెలుసుకొని ప్రపంచం మొత్తానికి చాటితే ప్రపంచం అంతా కూడా విశ్వశాంతి నెలకొంటుంది. కనుక హిందువులు మేల్కోవాలి అని చెప్పి వివేకానందుల వారు ఏమన్నారు? రౌజింగ్ కాల్ టు హిందూ నేషన్ అన్నారు. మేల్కోండి హిందువులారా, అందరూ మేల్కోండి అన్నాడు. ప్రపంచాన్ని మేల్కొలపడానికి హిందువులందరూ మేల్కోవాలి. మనందరం నిద్రపోతున్నాం. కుక్కర్ ఇస్తే ఓటేస్తాడు, 10,000 ఇస్తే ఓటేస్తాడు. ఇట్లాంటి వాళ్ళు తయారైతే కుంభకోణాలు చేస్తూ అక్రమాలు చేస్తూ అన్ని అక్రమాలు చేసిన తర్వాత సత్యమే జయించింది అంటున్నారు. మళ్ళీ అదొకటి, సత్యం జయించింది అసత్యం జయించిందో పరమాత్ముడికి తెలియాలి. కనుక ఇలాంటి వాళ్ళని చేస్తే మనం ఏం సందేశాలు ఇస్తాం ప్రపంచానికి చెప్పండి? అందుకని హిందువులు ఎట్లా జీవించాలి? ధర్మంతో, సత్యం, అహింస, ఇవన్నీ శాస్త్రం చెప్పినవన్నీ ఆకళింపుకొని జీవిస్తే వాడు నిజమైన హిందువు. నిజమైన హిందువులు ఉంటేనే ప్రపంచంలో శాంతి. అలా ఉండాలి అంటే నేను శాస్త్రం చదవాలి మొదట. చదవకపోతే ఏమవుతానో తెలుసా? నేను కూడా హిందూ ఫెనటిక్ అయిపోతా. వాళ్ళంతా క్రైస్తవ ఫెనటిక్స్, ఇస్లాం ఫెనటిక్స్, నేనేమైపోతాను? హిందూ ఫెనటిక్ అయిపోతా. ఏం తేడా ఏముంది? నా దేవుడే గొప్ప, నీ దేవుడు గొప్పవాడు వాడు కాదని పోట్లాడుకోవడం ఇదే కదా పని. ఇంకా వాళ్ళకి మనకేంటి తేడా? నా అల్లా గొప్ప అంటున్నాడు, అదే గొప్ప అంటాడు. నేను కూర్చొని ఇక్కడ నా రాముడే గొప్ప అని అంటే ఇంకా వాళ్ళకి మనకేంటి తేడా? నీ అల్లా గొప్ప, నా రాముడు గొప్ప అని అనాలి మనం. అంటున్నాం, అంటూనే ఉంటాం. అర్థమైందా విషయం? ఇట్లాంటివన్నీ తెలుసుకోకుండా ఏదో టీవీ ముందు కూర్చొని సీరియల్ చూసుకుంటూ అతని పకోడీలు తింటూ అట్లా ఉంటే మనం ఉద్ధరింపబడం, మన నెక్స్ట్ తరాల వాళ్ళకి, మన పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి చక్కని సమాజాన్ని ఇవ్వలేం, ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వలేం. ఏవో కాకులు తింటున్నాయి, ఎగురుతున్నాయి, పోతున్నాయి. పక్షులు, జంతువులన్నీ తింటున్నాయి, పోతున్నాయి. మనము తింటూ పోతూ ఉందాం, పోదామా? అట్లాగే పుణ్యం పురుషార్థం లేకుండా ఏమిటండి తేడా? అలా చనిపోవడానికి మనిషి జన్మ ఎందుకండి? ఏ కాకినయ్యో, పిల్లినో, నల్లో, బెల్లో అయి పుట్టి ఉండొచ్చు కదా. అందుకే ఇచ్చాడు మానవ జన్మ భగవంతుడు మనకు. అలా అందుకని ఇవ్వలే. మనం ఏదో చెయ్యాలి, మంచి విషయాన్ని సాధించాలి. చేయడం కోసమే హిందూ ధర్మంలో పుట్టి వైదిక ధర్మంలో మనం జన్మించాం, మంచి సంస్కృతిలో జన్మించాం, చక్కగా శాస్త్రం అంతా చదువుకొని అభ్యాసం చేసి ఇది 10 మందికి వ్యాపించేటట్లుగా చేయడానికి ఏదో ఒక మార్గాన్ని మనం దాన్ని చెయ్యాలి అని చెప్పి సంకల్పం చేసుకుంటే ఆ భగవంతుడు ఎంత ఆనందిస్తాడు, ఎంత సంతోషిస్తాడు. మనకు మేలు జరుగుతుంది ఆ భగవంతుడి అనుగ్రహం వలన. మనం తరతరాల వాళ్ళకి సేవ చేసిన వాళ్ళం అవుతాం. అటువంటి విద్య అండి విద్య. ఇదేదో భగవద్గీత అంటే ఏదో అనుకుంటాం మనం. 18 అధ్యాయాలు కృష్ణుడు చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు ద్వాపర యుగంలో అని చెప్పి ఆ కాసేపు కళ్ళకు అద్దుకొని ఒక పక్కన పెడతాం. అలా పెట్టేది కాదండి ఇది. జీవితాంతం దీనిలో ఉన్నటి సారాన్ని గ్రహించి ఈ సారాన్ని అట్లా నయాగర ఫ్లో చూసారా, ఎట్లా ప్రవహిస్తున్నది నయాగర ఫోర్స్గా అట్లా ప్రవహించాలి. ఎక్కడ ప్రవహించాలి? ప్రపంచం అంతా ప్రవహించాలి. ఎక్కడి నుంచి రావాలి? నా హృదయంలో నుంచి ప్రవహించాలి. హృదయంలో నుంచి ప్రవహించాలంటే ముందు నేను అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకొని నాకు అలా అర్థం చేసుకోవడానికి చెప్పిన గురువుకి నేను ఎంత కృతజ్ఞత చెప్తా ఉండాలి. ఏమి ఇవ్వగలనటువంటి గురువుకి కదా ఆ గురువుకి ఇచ్చినటువంటి ఈ శాస్త్ర మాట. ఈ వైదిక ధర్మానికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం చెప్పండి మీరే, ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అందుకని ఎంత కాలం బతికామనేది కాదు ముఖ్యం, ఎలా బ్రతికామనేది ముఖ్యం. ఎలా ఆలోచిస్తూ జీవిస్తున్నాం, ఎంత ఆనందంగా, ఎంత చక్కగా, ఎంత మానవుడు దైవికంగా మారడం కోసం ఇది. ఇప్పుడు డివినైజేషన్ అంటారు దీన్ని. విశ్వరూపం అంటే ఏమిటి? డివినైజేషన్. ఈ పుష్పాన్ని దైవికంగా మార్చేసాం మనం, లేకపోతే మామూలు పుష్పమే. ఏముందండి, మామూలు పుష్పమే కదా, కాడ రంగు, అలా కాదు. ఈ పుష్పం భగవంతుడి యొక్క విభూతి. చూడండి దీని అందం చూడండి, అసలు అది భగవంతుడి యొక్క విభూతి. ఈ పర్వరాగ రేణువులు చూడండి, ఆ పైన ఆ రంగు. మీరు సృష్టించారా, నేను సృష్టించానా? భగవంతుడు విభూతి. ఇలా చూసుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్ని ఉన్నాయి సృష్టిలో, అవి ఏమేమిటి అంటే కృష్ణ పరమాత్మ చెప్పబోతున్నారు 4వ శ్లోకం నుంచి. కొన్ని బాహ్యంగా ఉన్నాయి, కొన్ని ఆంతరంగా ఉన్నాయి విభూతులన్నీ. కొన్ని చెప్తాను అర్జున, బాహ్యంగా ఆంతరంగా. ఏమిటవి అంటే వచ్చే వారం చెప్తాను. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.